కాదు. నేచర్ చేంజ్ దయచేసి చాలా బాగా ఈ క్షణం నుంచి జీవించటం నేర్చుకోండి. నేను చెప్పినట్టే జరగాలి, జరగదు. ప్రకృతికి ఏది జరగాలి అని ఉంటుందో అదే జరుగుతుంది. గురువుకి మీకు తేడా ఏంటి అంటే, ప్రకృతికి లొంగిపోతాడు గురువు. ప్రకృతికి ఏ క్షణంలో మీరు లొంగిపోతారో ఆ క్షణంలోనే మీరు ప్రకృతికి అధిపతి అవుతారు. వినటానికి ఇంతకంటే పరమ చెత్త స్టేట్మెంట్ ఏమి ఉండదు. ఆంధ్ర భూమిలో పరమ చెత్త కథల పోటీ ఒకసారి నిర్వహించాడు, మీకు గుర్తుందో లేదో. నేను ట్రై చేశాను, నేను నాకు ఏ కథ చెత్తగా అనిపించలే, కానీ ఎందుకు ఇచ్చాడు వాడు. వాడు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన కథ ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. అది ఇప్పుడు నాకు ఇది మీకు చెప్తూ ఉంటే నాకు ఆ ట్యూబ్లైట్ వెలిగింది, నాకు ఎందుకు నచ్చిందో. పరమ చెత్త కథ ఇచ్చేంటే నేను కూడా పరమ చెత్త మాటే చెప్పాను ఇందాక. నా స్థాయి అదనమాట. ఏంటి పరమ చెత్త మాట నేను చెప్పింది? అసంబద్ధమైనటువంటి మాట నేను చెప్పింది ఏంటి అంటే, ఏ క్షణంలో అయితే మీరు ప్రకృతికి లొంగిపోతారు ఆ క్షణంలోనే మీరు ప్రకృతికి నియంత అవుతారు. అర్థరహితంగా ఉంది కదా స్టేట్మెంట్. ఒక పక్క నేను అడుగుతున్నాను నేను మిమ్మల్ని, ఈ క్షణం నుంచి ప్రకృతికి లొంగిపోండి. మీరు ప్రకృతిని అధిగమించడానికి ప్రయత్నించకండి. మీరు ప్రకృతి ఏం చెప్తే అది చేయండి. ప్రకృతి మిమ్మల్ని ఎలా మలసదలుచుకుంటే అలాగ మలవనివ్వండి. మలవనిస్తే ఏమవుతుంది అంటున్నాను, మీరు ప్రకృతికి లొంగిపోయినట్టు కనిపించినా ప్రకృతిని మీరు శాసించగలుగుతారు. ఎలా? దానికే ఋషులు ధర్మో రక్షతి రక్షిత అన్నారు. మీ చేత రక్షింపబడినటువంటి ధర్మము మిమ్మల్ని రక్షిస్తుంది. మళ్ళీ ఓ పరమచెత్త స్టేట్మెంట్, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షించటం ఏమిటి? అంతేగా, ధర్మో రక్షతి రక్షిత. వేదవాక్కు అది అంటే, వేదవాక్కు అంటే అర్థం ఏంటంటే ఇంకా దానికి కాంట్రడిక్షన్స్ లేవు, మీరు ఒప్పు తీరాల్సిందే అని. చాలా మంది ఈ మాటని అనిస్తూ ఉంటాం కూడా, కానీ ఎవడు ఎదురు తిరిగి అడగడు. నేనే ధర్మాన్ని రక్షిస్తూ ఉంటే ఇంకా అది నన్ను రక్షించేది ఏముంది అని. కానీ ఎలక్ట్రిసిటీ గురించి మీరు ఆలోచించుకోండి. ఎలక్ట్రిసిటీ యొక్క నియమాలను మీరు పాటిస్తున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రిసిటీ పనిచేస్తోందా? ఎలక్ట్రిసిటీకి కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని పదార్థాలు గుండానే ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తుంది, కొన్ని పదార్థాలు గుండా ఎలక్ట్రిసిటీ ప్రవహించదు. అంచేత మీరు ఒక చోట నుంచి ఇంకో చోటికి ఎలక్ట్రిసిటీ తీసుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మీరు ప్రకృతిలో ఏ పదార్థాలు గుండా విద్యుత్ ప్రవహిస్తుందో ఆ పదార్థాలని ఉపయోగించి మాత్రమే విద్యుత్తుని ఒక చోట నుంచి ఇంకో చోటికి తీసుకెళ్లగలరు మీరు కదా. అంచేత మీ కోరిక ఏంటి? విద్యుత్ని ఓ చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లాలని. అప్పుడు మీకు ఏ ధర్మం తెలియాలి? ఏ పదార్థాన్ని ఉపయోగిస్తే విద్యుత్ ప్రవాహము జరుగుతుందో తెలియాలి మీకు. అప్పుడు మీరేం చేశారు? ధర్మాన్ని రక్షించారు, విద్యుత్ యొక్క ధర్మాన్ని పాటించారు. మీరు పాటించటం వల్ల ఏమైంది? ఆ విద్యుత్ మీకు సేవకురాలైంది. అంటే మీరు ఏం చేశారు? విద్యుత్ని గెలిచారు. మీకు ఏం కావాలంటే ఆ పని చేసి పెడుతుంది విద్యుత్. ఉక్కగా ఉంది, గాలి కావాలి అంటే గాలి వేస్తుంది. చీకటిగా ఉంది, వెలుతురు కావాలి అంటే వెలుతురు వస్తుంది. కానీ ఇదంతా దేనివల్ల వచ్చింది? విద్యుత్ యొక్క ప్రకృతిని, విద్యుత్ యొక్క ధర్మాన్ని మీరు రక్షించారు. దాని ప్రకారమే మీరు నడుచుకున్నారు. విద్యుత్తును ముట్టుకోవాలి అనుకుని డైరెక్ట్ గా ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఏం చేస్తారు అప్పుడు? మీరు గ్లౌజ్ వేసుకుంటారు, రబ్బర్ గ్లౌజ్ వేసుకుంటారు. ఎంత హై టెన్షన్ వోల్టేజ్ ఉన్నా ఏం అవ్వదు మీకు. ధర్మం రక్షతి రక్షిత. ప్రకృతికి సరెండర్ కండి, సమర్పణ కండి, అనుక్షణము కండి. నేను ఎప్పుడో నా మూడ్ బాగున్నప్పుడు సరెండర్ అవుతాను, కుదరదు. అవుతే ఒకేసారి అవుతారు, లేకపోతే అవరు. చాలా మంది నవరాత్రి ఉపాసనలో దుర్గా సప్తశతి పారాయణాది చేస్తూ ఉంటారు. ఈ దుర్గా సప్తశతి పారాయణాది చేస్తున్నప్పుడు చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది, దుర్గా సప్తశతి కీలితమైనటువంటి పుస్తకం. కీలితమైనటువంటి పుస్తకం అంటే అర్థం ఏంటి అంటే అందులో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా తాళం వేసి ఉన్నాయి. ఆ తాళం చెవి మీకు తెలిస్తేనే అది అర్థం అవుతుంది, లేకపోతే ఏమీ అర్థం కాదు. అది దానికి తాళం చెవి వేసినటువంటి మహానుభావుడు ఎవడు అంటే శివుడు. శివుడు ద్వారా దుర్గా సప్తశతిలోని ప్రతి మంత్రాన్ని కూడా కీర్తన చేయబడి ఉంది. ఇంకా దుర్గా సప్తశతి పారాయణ చేసే ముందు గురుదీక్ష కనుక ఎవరైనా దుర్గా సప్తశతికి ఇస్తే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అయ్యాలంటే దుర్గా సప్తశతి పారాయణ వల్ల దుర్గాదేవిని సాక్షాత్కరింప చేసుకున్నటువంటి వ్యక్తి కనుక మీకు దుర్గా సప్తశతి దీక్ష ఇస్తే ఈ ఉత్కీలనం గురించి చెప్తాడు. అంటే ఆ దుర్గా సప్తశతి మీకు తన ప్రభావాన్ని చూపించాలి అంటే దుర్గా సప్తశతి పారాయణ వల్ల అందులో చెప్పబడినటువంటి ఫలితాలు మీకు లభించాలి అంటే ఏం చేయమని చెప్తాడు అంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి వస్తువుని దుర్గాదేవికి సమర్పణ చేయి. మీకు అంటూ ఏం ఉండకూడదు. ఇంకా చేసిన తర్వాత ఏం చేయమంటాడు, పారాయణ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఆమె దగ్గర నుంచి స్వీకరించి ఇంకా ఆ క్షణం నుంచి నీది అంటూ ఏ వస్తువు లేదు. ప్రతి వస్తువు కూడా ఎవరిది, దుర్గాదేవిది. ఆ దుర్గాదేవి నువ్వు నాకు ఇచ్చావులే, నేనేం చేసుకుంటాను ఇదంతాను, నా బదులు నువ్వు వీటిని ఉపయోగించు ట్రస్టీగా, ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవటానికి వీలు లేదు. నువ్వు నీ వస్తువులన్నీ నాకు సమర్పించావు, బాగానే ఉంది, ఒప్పుకున్నాను, నేను స్వీకరించాను, కానీ ఈ పారాయణ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు నీది అంటూ ఏమీ లేదు, జరుగుతున్నది చూస్తూ ఉండు. నేను అంటే దుర్గాదేవి, నేను ఏం చెప్తాను ఏమి చేయమంటానో అది మాత్రమే నువ్వు చేయాలి. నేను తినమంటే నువ్వు తినాలి, నేను పడుకోమంటే నువ్వు పడుకోవాలి, నేను పని చేయమంటే నువ్వు చేయాలి. అది నువ్వు షర్తుకు ఒప్పుకుంటే ఒక్క పారాయణ చాలు దుర్గా సప్తశతిది, రెండోసారి మీరు పారాయణ చేయవలసినటువంటి అవసరం లేదు. ఈ విధంగా ఉత్కీర్ణం చేసినటువంటి రామకృష్ణ పరమహంస కాళీప్రసాద్ దగ్గర నుంచి దుర్గా దీక్ష తీసుకుని ఈ సాధనంతా చేసి కాళీమాతను ప్రసన్నం చేసుకుంటాడు. ఇంకా ఆ క్షణం నుంచి అతంది అంటూ ఏం మిగల్లే, ప్రతిదీ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహమే. ఈ క్షణం నుంచి కూడా మీరు అలా జీవించగలిగితే రెండోసారి ఏం చెప్పక్కర్లేదు దానికి మళ్ళా. అందుకే నాకు చాలా సార్లు శరణం అనేటువంటి మాటని చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. రెండోసారి ఆ పదాన్ని ఉపయోగిస్తే నాకు చాలా బాధ ఇస్తుంది. ఒకసారి నువ్వు ఒకరికి సమర్పితము చేసేసుకుంటే నువ్వు రెండోసారి చెప్పక్కర్లే, నేను నీకు సమర్పణ చేసుకున్నానని అయిపోయావు నువ్వు సమర్పణ. నువ్వు నోటితో 20 సార్లు శరణం శరణం శరణం, నేను నీకు సమర్పిస్తున్నాను నేను నీకు సమర్పిస్తున్నాను, నువ్వు చెప్పిందే చేస్తాను అని ఎన్నిసార్లు చెప్తే ఏం లాభం, ఒకసారి చెప్తే చాలు. చెయ్యాలని ఉంటే చెయ్యాలని, లేకపోతే మీ ఇష్టం, ఎన్నిసార్లైనా చెప్పండి, అది వేరే విషయం కదా. ఆ సమర్పణ కనుక ప్రకృతికి చేస్తే ఏమవుతుంది, రామకృష్ణ పరమహంస ఈ సమర్పణ సాధించటానికి 10-12 సంవత్సరాలు పెట్టింది. సమర్పణ సాధించటం కష్టం, నోట్తో అనేక ఏంటి, పట్టిన తర్వాత భగవంతుడు తెలియాలి ఎంతమంది గురువులు ఇచ్చారు. రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర రాసిన వాళ్ళు కొన్ని విషయాలే తెలుసుకోగలిగారు రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి, మిగతా విషయాలన్నీ ఆయన చెప్పలేదు, వీళ్ళు తెలుసుకోను లేదు. ఉదాహరణకి ఇతర లోకవాసుల భాషలు, ఇతర లోకాలకి ఈయన వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఆయన అక్కడక్కడ మాటలు వదిలేడు, ఏ సాధకుడు కూడా ఆయన దగ్గర ఉన్నవాడు దాని గురించి ప్రశ్నించలేదు. ప్రశ్నించడు కూడా, వాడికి అదంతా ఎందుకు? వాడికి కావాల్సింది ఏదో అడుగుతాడు తప్ప రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి జ్ఞానాన్ని గురించి వాళ్ళు ఎందుకు అడుగుతారు? కోటాపురి అనేటటువంటి అద్వైత సాధకుడు నిర్వికల్ప సమాధి స్థితిలో నిరంతరము ఉండగలిగేటటువంటి సాధకుడు ఈయన వైపుకు ఆకర్షించబడి వస్తాడు. నంగా బాబా అనేవాడు ఆయన్ని, రామకృష్ణ పరమహంస అంటే దిగంబరుడు ఆయన అవధూత. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి, నేను నీకు నిర్వికల్ప సమాధి దీక్ష ఇస్తాను, నువ్వు కూర్చో అన్నట్ట, అమ్మని అడిగి వస్తాను అన్నట్ట, నవ్వుకున్నట్టు. ఇంకేదంటే నిర్వికల్ప సమాధి స్థితిలో అద్వైతంలో భగవంతుడు సాధకుడికి తేడా ఉండదు, నువ్వే భగవంతుడు కనుక మళ్ళా అమ్మని అడగటం ఏంటి అని చాలా నవ్వుకుని, బచ్చా అమాయకుడు రామకృష్ణ పరమహంస, ఇంకా నేను గురువుని వచ్చాను కదా, అతని అమాయకత్వం నుంచి నేను బయటికి లాగుతాను అతన్ని, సరే వెళ్ళి అడిగిరా అన్నాడు. ఈయన పాపం అతి అమాయకంగా ఉండేవి ఈయన ప్రవర్తన అంతా కూడా, వెళ్ళి అడిగి వచ్చాడు. ఏమంది మీ అమ్మంది? తీసుకోమంది తీర్చి. సరే అయితే ఇంకే మీ అమ్మే అనలేదు కదా, తీసుకోండి. ఈయనకి లోపల విపరీతంగా నవ్వు వస్తాను. ఎంత అమాయకుడు, అమ్మేంటి, దేవత ఏంటి, దీక్ష ఏంటి, ఉప్పుకోట ఏంటి అని అనుకుంటున్నాడు ఈయన తోటాపురి. సరే కూర్చోబెట్టాడు, కళ్ళు మూసు కూర్చున్నాడు. సరే పృథ్వీ వద్ద చూడు అన్నాడు. ఏం కనిపిస్తోంది అన్నాడు. అమ్మ కనిపిస్తోంది అన్నాడు. అమ్మ కాదు, ఏమీ కాదు, మళ్ళా జాగ్రత్తగా చూడు, ఏం కనిపిస్తోంది అన్నాడు. అమ్మ కనిపిస్తోందన్నాడు. గంట సేపు తాపత్రయపడ్డాడు. మీరు ఆ కథ చదివి ఉంటే రామకృష్ణ పరమహంస చరిత్రలో తోటాపురి యొక్క బాధ మీకు అర్థమై ఉండేది. అమ్మ కాదురా, నువ్వు చూడాల్సింది అని ఈయన బాధ. నువ్వు చూడాల్సింది నిరంతరము సర్వవ్యాపకమైనటువంటి ఆ అచింత్యమైన అగోచరమైనటువంటి సత్తా, నిరామయమైనటువంటి సత్తా, నిరాకారమైనటువంటి సత్తాని చూడమని చెప్తున్నాడు ఈయన. ఈయన కళ్ళు మూసి కూర్చున్నాడు. ఏం కనిపిస్తుంది ఈయనకి? కాళికాదేవి కనిపిస్తుంది. గంటసేపు గురు శిష్యులిద్దరికి ఇదే, ఏంట్రా ఏం కనిపిస్తోంది? గురువు అమ్మ కనిపిస్తోంది. శిష్య ఇప్పుడేం కనిపిస్తోంది? గురువు అమ్మ కనిపిస్తోంది. ఇదే ఇంకా విసిగెత్తిపోయాడు తోటాపురి. ఓ పని చేయి అన్నాడు, ఓ కత్తి తీసుకో అన్నాడు. ఎలా అన్నాడు? అమ్మ ఎలా కనిపిస్తోంది నీకు? కళ్ళు మూసుకున్నావు, అమ్మ ఉందనుకున్నావు, కనిపిస్తోంది కదా. అవును గురువు అన్నాడు. అంతే శిష్య, కత్తి కూడా నీ చేతిలో ఉందనుకో అన్నాడు. అనుకున్నా అన్నాడు. ఒక్క వేటుతో ఆ తల్లి శిరస్సును నరికే అంటాడు, వేషిస్తాడు రామకృష్ణ పరమహంస. అది సమర్పణ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది మీరు ఈ క్షణంలో చేయగలిగితే, నేను చెప్పేది ఏం లేదు, అదే జరుగుతుంది. ఎందుకు అది చెప్పాను ఈ ఉదాహరణ? నేను 12 సంవత్సరాలు ఏ తల్లిని దర్శించడానికి అవుతే బుర్ర గోడకేసి కొట్టుకున్నాడు. అమ్మా ఇంకో రోజు గడిచిపోయింది, దర్శనం ఇవ్వలేదు, ఏం చేసేది నేనని బుర్ర గోడకేసి కొట్టుకునేవాడు. ఇది బాగుంది మాస్టర్, ఇది మేము చేస్తాము, ఓ స్పాంజితో అమ్మంత కట్టిస్తాం. ఇంకేంటి మళ్ళా గోడకి మామూలుగా వేసి కొట్టుకుంటే ప్రమాదం. స్పాంజితో కట్టినటువంటి ఒక గోడకేసి మన అందరూ చూస్తూ ఉంటే అమ్మా కనిపించలేదు, గాయత్రి నటన వద్దు, నటన చేస్తే కనిపించదు. నిజంగా మీకు ఆవేదన ఉంటే నేనేం చెప్పక్కర్లే, మీకు బుర్ర గోడకేసి కొట్టుకోండి అని మీరు కొట్టుకుంటారు. అంచేత ఆవేదన ఉన్నటువంటి, అంత బాధపడి సాధించినటువంటి తల్లి యొక్క సాన్నిధ్యాన్ని, ఎటువంటి సాన్నిధ్యము? నిరంతర సాన్నిధ్యం. నిరంతర అనే పదాన్ని మీరు మనస్సులో అందమయం చేసుకోండి. అది మీరు సాధించాలి. ఇక్కడ కూడా మధురాబాబు ట్రస్టీ, ఆ కాళిక, ఏ కాళికాదేవి టెంపుల్లో అయితే రామకృష్ణ పరమహంస పూజారిగా పనిచేస్తున్నాడు, దాని యొక్క నిర్మాణకర్తని రాణి రాస్మణీదేవి యొక్క పెద్దాలుడు. అతను ఈ గుడికి కావలసిన సంబంధాలు, దానికి కావలసిన డబ్బు వ్యవహారాలు అవంతా చూస్తూ ఉండేవాడ. ఒకరోజు ఈయన ఈ ట్రస్టీ మథురాబాబు కూర్చుని ఉన్నట్ట. ఏంటో ఈయన గురించి అందరూ రకరకాలుగా చెప్తూ ఉంటారు, ఈవిడికి కాళికాదేవి సాక్షాత్కరించిందంటారు, ఈయన చూస్తే అచ్చు పిచ్చి బ్రాహ్మణులా ఉంటాడు, బట్టలు కూడా ఆయన ఒంటి మీద నిచ్చేవి కాదు, ప్రతి కష్టం మీద బట్టని ఉంచుకునేవాట. ఈ వెలి బ్రాహ్మణ్ణి పట్టుకుని వీళ్ళందరూ ఏమో కాళికాదేవి ఈయనకి కనిపించిందంటూ ఉంటారు. ఎంతవరకు ఇందులో నిజం ఉంది అనుకుంటున్నట్టు ఒకరోజు కూర్చుని ఆయన అక్కడ అలాగా పద్యాలు చేస్తున్నట్ట. ఇలా వెళ్తున్నప్పుడు రామకృష్ణ పరమహంసలా కనిపిస్తున్నాడు, అలా వస్తున్నప్పుడు కాళికాదేవిలా కనిపించాడు ఆయన. ఘంటా ఘంటన్నరసేపు ఇదే దృశ్యం. అంటే ఆ సాన్నిహిత్యం ఎంతలాగే రామకృష్ణ పరమహంస సాధించగలిగాడు అంటే ఆయనకి కాళికాదేవికి తేడా లేదు. అటువంటి వ్యక్తి ఆ కాళికాదేవినే అడిగాడు, నేను నిర్వికల్ప సమాధి సాధన ఈయనవడో వచ్చాట, గురువుట అయినా ఈయన దగ్గర నేను ఇది నేర్చుకోవాలి, నువ్వు నేర్చుకోమంటే నేర్చుకుంటాను అన్నాడు. అమ్మ ఓకే అంది. ఇంకా అమ్మ ఓకే అని ఏం చెప్పింది, ఇతను గురువు నీకు, ఇతను ఏం చెప్తే అది చెయ్యని చెప్పింది అంతే కదా. అతను ఏం చెప్పాడు, అమ్మ నరికే అన్నాడు. నరికాడు, అలాగా వెళ్ళిపోయాడు నిర్వికల్ప సమాధి. ఈ గురువుకి ఇప్పుడు అనుమానం వచ్చింది, నేను 6 నెలల పాటు కష్టపడితే కాదు ఆ స్థితికి వెళ్ళలేకపోయాను, అంతకంటే ముందు అనేక జన్మల నుంచి నేను ప్రయత్నం చేస్తూ ఉంటే వీడేంటి ఇలా తప్పన్నాడు, ఇలా కత్తిపెట్టి అమ్మను కోశానన్నాడు, అంతే ఫినిష్. ఎన్ని రకాల టెస్టులు చేయగలరో నిర్వికల్ప సమాధికి, అన్ని రకాల టెస్టులు చేశాడు. ప్రతి దాంట్లో కూడా రామకృష్ణ పరమహంస డిస్టింక్షన్ కాదు, 100% మార్క్స్, ఎక్కడా కూడా మార్కులు పోయటానికి అతను దొరకలే. ఇంకా ఈయన కాపలా కాస్త కూర్చున్నాడు. నిర్వికల్ప సమాధిలో వ్యక్తి ఉన్నప్పుడు శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపలా కాయటానికి కొంతమంది వ్యక్తులు అవసరం. దానికి కూడా గురువు దగ్గర శిష్యులు ఉంటారు, వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని ఎలాగే కాపాడాలో, కాపాడకపోతే ఆ నిర్వికల్ప సమాధి నుంచి శరీరం అలాగే మాయమైపోతుంది, ఇవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు వేడి పెనం మీద నీళ్ల చుక్క పడితే ఆ నీళ్లు ఎలా ఎగిరిపోతాయో నిర్వికల్ప సమాధిలో శరీరం అక్కడ నుంచి అలాగే మాయమైపోతుంది. ఇందుకే మాస్టర్ మేము ప్రాక్టీస్ చేయటం లేదు మాస్టర్ అనొచ్చు మీరు, అది వేరే విషయం. అంచేత కాపలా కాస్తో చివరికి చాలా కష్టపడి 3వ రోజు అతన్ని మళ్ళా బాహ్య స్మృతిలోకి తెప్పిస్తాడు గురువు. సమర్పణ అంటే ఆ లెవెల్లో సమర్పణ చేయండి. ఏ సాధన ద్వారా నిరంతర మాతృ సన్నిధిని సాధించాడు దానినే గురువు యొక్క ఒక్క మాట మీద చూపించాడు. నాకు తెలిసినంత వరకు అటువంటి ఒకే ఒక ఉదాహరణ మనకి ప్రపంచంలో పరశురాముల్లో కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు చాలా మంది ఉంటారు సమర్పితి సాధించి. రేణుకాదేవి మీద జమదగ్ని గారి కోపం వస్తుంది. ఎందుకు ఆయనకు అనేక మంది పిల్లలు ఉంటారు, చివరి వాడు పరశురాముడు. ప్రతివాణ్ణి రమ్మని, మీ అమ్మ నా మాట వినలేదు చంపే అంటాడు. ఎవరు చంపుతారు అందులో? రేణుకాదేవి లాంటి ఆమె. స్వయంగా దత్తాత్రేయుడు కూడా రేణుకాదేవిని తల్లిగా పూజించేవాడు. అలాంటి తల్లిని ఎవడు చంపుతాడు? చెప్పుకోలేదు. ఈ సంఘటన, ఈ తండ్రి కొడుకుల మధ్య ఈ వివాదం చూస్తే వెళ్ళి తిడుతున్నాడు. అదే మీరు నా కడుపుని చెడగొట్టారు, నా మాట ఒక్కడే విన్రు, అమ్మని చంపమంటే చంపరు మీరు, నా చెంతని పరశురాముడి నాన్న ఎలా ఉంటాడో కోపంలో మీరు ఊహించగలరు కదా. తిడుతున్నాడు. తిడుతూ ఉంటే పరశురాముడు వచ్చేటప్పుడే సమిచలేవో కొట్టుడు, ఎరే వీళ్ళెవరు నాకు కొడుకులు కాదురా, నువ్వు నాకు కొడుకు, మీ అమ్మని చంపాను చేశాడు గడ్డలేడు. తల ఎగిరిపడింది రేణుకాదేవి. ఉళ్ళు మండిపోయిన కోపంతో అరుస్తున్నాడు కదా జమదగ్ని, శాంతించాడు. కోరుకో ఏం కావాలో అన్నాడు. అమ్మను దర్శించాడు. అప్పుడు అడుగుతాడు జమదగ్ని, ఇంతమంది నేను అడిగాను, నేను వీళ్ళెవ్వరూ కూడా నా మాట వినలేదు, నువ్వు ఎందుకు విన్నావు అన్నాడు. నాకు తెలుసు మీ మాట వింటే మీరు ప్రసన్నులు అవుతారని, వరం అడుగుతారని. అప్పుడు మా అమ్మను బతికించమని వరం అడుగుతానని అనుకుని చంపానన్నాడు. తెలివితేటలో అటు తండ్రి యొక్క సత్తా తెలుసు, తన యొక్క సత్తా తెలుసు, తల్లి యొక్క సత్తా తెలుసు, ఎందుకు చంపమన్నాడు. అలా అని మాస్టర్ మీరు చెప్పిన ప్రతి పని మేము చేసేస్తాం అనకండి, నాకు ఆ జమదగ్ని లాంటి సత్తా లేదు బతికి చచ్చిపోయిన వాడిని బతికించడానికి. కానీ ఒకసారి ఆ సత్తా ఉన్నటువంటి గురువుకి మీరు సమర్పణ చేసుకోగలిగితే ఆ గురువు సర్వాంతర్యామిగా ఆ గురువుకి చేసుకోండి సమర్పణ. ఆ గురువు ఎక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు, మీ అణువులో ఉన్నాడు, మీ మైక్లో ఉన్నాడు, ఈ షెడ్లో ఉన్నాడు, షెడ్ బయట ఉన్నాడు, గుంటూరులో ఉన్నాడు, కాకువాడిలో ఉన్నాడు, ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాడు, వీనస్ గ్రహంలో ఉన్నాడు, ప్రతి చోట సర్వాంతర్యామి అయినటువంటి ఆ గురువుకి మీరు సమర్పణ కనుక చేసుకోగలిగితే శ్వాస ద్వారా లోపలికి వెళ్లేది ఆయనే, ఇంకా మీరుండరు అక్కడ. మీరు ఉండనప్పుడు ఆ గురువే అక్కడ ఉన్నప్పుడు గురువుకు ఉన్నటువంటి లక్షణాలేంటి? సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత. కనుక మీలో కూడా ఆ లక్షణాలే ఉంటాయి. అది శ్వాస పీల్చుకునే దాంట్లో మీరు పట్టుకోవాల్సినటువంటి ఆ చిన్న ట్రిక్. ఆ ట్రిక్ మీరు పట్టుకున్నప్పుడు మీరు పక్కకి వెళ్ళాలి, గురువుని లోపలికి రానివ్వాలి. లోపలికి రానిచ్చి మళ్ళా శ్వాస పీల్చుకోవటం అయితే గురువు నువ్వు బయటకు పో అనొద్దు, గురువుని లోపలే ఉంచుకోండి, మీరు బయటకు పోండి. ఇన్నాళ్ళు మీరు చేశారు కదా పెద్ద పెద్ద పనులు, కాపండి మీరు. మీ లోపలికి ప్రవేశించినటువంటి ఆ గురువుని మీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో మలుచుకోనివ్వండి. ఆయనకి మీరు చెప్పకండి ఇలా చేయండి అలా చేయండి అని, మీరే ఆయనకి చెప్పగలిగినప్పుడు అనవసరంగా పిచ్చివాళ్ళలాగా ఆయన ఎందుకు పిలవడం? మీకంటే ఆయనకి ఎక్కువ తెలుసని, మీకంటే ఆయనకి ఎక్కువ సమర్థత ఉందని కదా మనం ప్రార్థన చేస్తున్నది. ఇంకా ఆయన వచ్చి కూర్చున్నాక మీలో మీ ఇష్ట ప్రకారం ఆయన నడవమంటే ఇంకోటి ఎందుకు మళ్ళా ఎక్స్ట్రా బర్డెన్? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. గురువుని బయట వదిలేయటం, మన ప్రయాణాలు మనం చేసుకుంటే చాలా హాయి. అంటే ఆ తప్పు పని చేయకండి. శ్వాసని స్టమకిని లోపల పెట్టుకోండి. మీ పీలుస్తోన్న ప్రతి శ్వాసలో ఆ గురువు ఉండాలి, వదులుతోన్న ప్రతి శ్వాసలో ఆ గురువు ఉండాలి. అంతర్బహిష్ట లోపల బయట అన్ని చోట్ల కూడా అద్యతిష్టర్భశాంగులం, ప్రతి చోట కూడా సర్వత్రా కూడా పురుష సూక్తం చెప్తుంది. కానీ ఎవడు ఏ సూక్తం చెప్పినా అర్థం ఇదే, మీ శ్వాస ద్వారా గురువుని లోపలికి వెళ్ళనివ్వండి, మీ శ్వాస ద్వారా గురువుని బయటకు రానివ్వండి. బయటకు రానిస్తూ మీ బాహ్య జీవితంలో మీ బాధ్యతలు, మీకు కావలసిన కోరికల ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. జరిగితే ఓకే, జరగలేదు ఓకే, దీనికి ఓకే, దానికి ఓకే, అది ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోండి. ఏ ఆలోచన లేకుండా ఒక కర్ర పుల్లలాగా, ఒక రాయి ముక్కలాగా కూర్చోకండి. నిత్య జీవితంలో మీకు ఎలా నచ్చితే అలా జీవించండి. జీవించేటప్పుడు గురువుకి చెప్పుకోండి, నేను జీవిస్తున్నాను ఇలా, నీకు ఇష్టం లేకపోతే ఆపే, నువ్వు ఆపేస్తే ఆగిపోతాను. ఏదైనా కావచ్చు, అప్పుడు మీరు నేచర్ స్టేజ్ అనొచ్చు. కానీ నాకు పులిహార వేస్తూ ఉంటే తింటాను, కానీ స్వీట్ వేస్తే నేను తిన్ను, డయాబెటీస్ ఉంది నాకు అని మీరే నిర్ణయించుకుంటే గురువుని దగ్గరికి వెళ్ళకండి. గురువు చెప్పినట్టు ఏది కనిపిస్తే అదే నేను తింటాను, దానివల్ల నాకేమీ అవదు అనే నమ్మకం ఉంటే, ఈ దత్త సాంప్రదాయంలో జరిగేది అదే, ఏది అపత్యమో ఏది తినకూడదో అదే తినమంటాడు గురువు. రోగం నయం అయిపోతుంది. మీరు చదివి ఉంటారు కదా కథలు, అందుకని నేను రిపీట్ చేయటం లే. కానీ దాన్ని మీరు గుర్తించటం లేదు. అది చదివి మీరు ఊరుకుంటున్నారు తప్ప మీరు కూడా ఆ విధంగా జీవించాలని. ఇప్పుడు మాకు నచ్చింది మాస్టర్, ఇది ముందే చెప్పుంటే నేను ఎంతో బాగా స్వీట్ తినేసి ఉండేవాడిని. డయాబెటీస్ అని నేను తినలేదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, అది మీ కోరిక. గురువు తినమంటే తినాలి, మీకు ఇష్టమే తినకూడదు. జాగ్రత్తగా ఉండండి. అక్కడ మీరు నియమాన్ని పాటించాల్సిందే స్ట్రిక్ట్ గా. కానీ గురువు అది తినమంటే ఇంకా ముందు వెనక ఆలోచించాల్సినటువంటి పని లేదు. షిర్డీ సాయి చరిత్రలో ఒక భక్తుడు ఉల్లిపాయ తినేవాడు కాదు. ఆయన షిర్డీ సాయి కూర్చొని ఉన్నారు, ఉల్లిపాయ తినమన్నాడు. ఆయన షిర్డీ సాయి తిన్నాడు, తను తిన్నాడు, ఇద్దరు కలిసి ఉల్లిపాయలు ఉత్తిల్లిపాయలు ఎలా తిన్నారో వాళ్ళు, కానీ తిన్నారు వాళ్ళు. తిన్న తర్వాత మిగతా వాళ్ళు మిల్లిమిల్లిగా భక్తులు చేరటం మొదలు పెడితే షిర్డీ సాయిబాబా వాడిని విక్రయించటం మొదలెట్టాడు. ఏడిపించటం యాక్చువల్ గా, వీడు ఉల్లిపాయ తిన్నాడు, మాట్లాడుతూ ఉంటే వీడు ఉల్లిపాయ తిన్నాడు, వీడు మహాభక్తుడు, వీడు ఉల్లిపాయ తిన్నాడు, తినకూడదు అని చెప్తూ ఉంటాడు. వీడికి పాప కళ్ళ బండి నీళ్ళు వచ్చేసి, సార్ అలా ఏం కాదు, నేను బాబా తినమంటే తిన్నాను, నేనేనా ఇంటి బాబా కూడా తిన్నాడు అని ఆయన మీద విచ్చిపెట్టాడు. నేను తినలేదని ఇచ్చాడు బాబా. తిన్నాడు కాదు అంటే ఓకే సరే నేను కట్టి చూపిస్తాను అన్నాడు అని తక్కుతాడు. కట్టి కానీ అందులో ఉల్లిపాయ నేను లేవు అక్కడ. కానీ వీడున్నాడే వాడు ఆ కక్కిన ఉచ్చిష్టాన్ని తినేస్తాడు, ఆపుతూ ఉన్నా కూడా. ఇలాంటి కథలు గురు చరిత్రలో చాలా వస్తాయి. మీరు చేయకండి ఇలాంటి పనులు ఏవి. ఆ స్థాయి గురువు వచ్చినప్పుడు చేద్దురు కాని. కానీ ఆ కథలోని అంతరార్థం చూడండి. మన వీరబ్రహ్మం గారి చరిత్రలో కూడా దారిలో నడుస్తూ ఉంటారు వీరబ్రహ్మం గారు, ఆయన శిష్యులు. ఆయన శిష్యుడి పేరేంటి? సిద్ధప్ప. సిద్ధయ్యగా దారిలో ఓ కుక్క యొక్క మలం పడి ఉంటుంది. అక్కడ ఇతను అంటే వీరబ్రహ్మం గారికి చాలా ఇష్టం. అందరి శిష్యుల కంటే కూడా ఈ శిష్యుడు అంటేనే చాలా ఇష్టం. సహజంగా ప్రతి చోట ఉండే గందరగోళం అది. గురువు అంటే ఇష్టం ఉంటుంది కానీ శిష్యుల్లో ఒకళ్ళకంటే ఒకళ్ళకి పడదు. అంచేత ఏం చేశారు? ఎలాగో అలాగా ఈ సిద్ధయ్య గారిని గెంటాలి ఏదో ఒకటి. ఇది ఈయనకి తెలిసింది, వీరబ్రహ్మం గారికి కూడా. అందరు శిష్యులు వెళ్తూ ఉంటారు. వెళుతూ ఉంటే ఆగిపోతాడు. అక్కడ కుక్క అక్కడే మల విసర్జన చేసిన తర్వాత వెళ్ళిపోతే ఏర్పినండి అంటాడు. ఒక్క శిష్యుడు ముందుకు రాడు, తెలివైన శిష్యుడు. మూర్ఖుడైనటువంటి ఆ శిష్యుడు ఉన్నాడు. సిద్ధయ్య తింటానికి కూర్చుంటాడు. తింటానికి కూర్చుండి నోట్లో పెట్టుకోకపోతే ఏముంది అక్కడ, అంతా స్వీటే, ఏమీ లేదు అక్కడ. అప్పుడు వీళ్ళు అనుకున్నారనే నాకు ఇది ముందే తెలిసి ఉంటే వీళ్ళు చేస్తుంది అది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పిచ్చి పనులు చేయమని కాదు, సమర్పణ అంటే ఇది అని. గురువు యొక్క వాక్కి సమర్పణ ఈ స్థాయిలో ఉంటేనే ఈ మ్యాజిక్లన్నీ జరుగుతాయి. ఆ స్థాయిలో సమర్పణ లేకుండా నా జీవితంలో ఏది మ్యాజిక్లు అంటే ఏ మ్యాజిక్లు జరగదు. తమకిన్ ఆ శ్వాస పీల్చుకుంటున్నప్పుడు సర్వాంతర్యామి అయినటువంటి ఆ గురువుని బయట వెతకక్కర్లేదు. మీరు బయట లేడు అసలు ఆ గురువు. ప్రతి గురువు చెప్పేది ఏంటి అంటే ఈ 5½ అడుగుల శరీరంలో ఉన్నటువంటి వ్యక్తిని చూడకండి మీరు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తిని చూడండి మీరు. కొన్ని కారణాల వల్ల, మానవ జాతి అదృష్టం వల్ల కొంతమంది వ్యక్తుల శరీరము ద్వారా ఆ సర్వాంతర్యామిత్వము బహిర్గతం అవుతుంది. వాడు లేకపోతే ఇంకోళ్ళ ద్వారా బహిర్గతం అవుతుంది. అది ఆ సర్వసమర్థమైనటువంటి శక్తికి ఫలానా శరీరమే కావాలి అని ఏం లేదు. రామకృష్ణ పరమహంస చరిత్రలోనే ఇది కూడా నిరూపిస్తాడు. పదము మనం ఈ కథని ఈ యాంగిల్లో వివేకానంద గారు రామకృష్ణ పరమహంస గారికి క్యాన్సర్ వచ్చింది, సావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇవాళ రేపో పరిస్థితి అది. ఈయన ఎప్పుడూ టెస్ట్ ఏ గురువుని, ఏంటి అక్కడ ఈయన నిజంగా గురువు అవుతే. ఓ పక్క గురువు అంటూ ఏమంటున్నాడు, ఈయన నిజంగా గురువు అవుతే తన శక్తిని ఈయన నిరూపించుకోవాలి. నీలకంగా అప్పటికే 2-3 నెలలు బట్టి ద్రవాహారం తప్ప ఏదీ లేదు ఆయనకి. అప్పటికే 5-6 రోజుల నుంచి ఆహారం కూడా ఇమ్మటం లేదు. అప్పుడు ఇది వివేకానంద ఆయనకి సేవ చేస్తూ మనసులో అనుకుంటాడు. అంత నీరసంగా ఉన్నటువంటి గబుక్కులు లేచి కూర్చుని అంటాడు, ఏదవుతే రాముడో ఏదవుతే కృష్ణుడో అదే ఇది. ఏంటి అదే ఇది అని ఆ నీరసంగా పడి ఉన్న శరీరం కాదు కదా, ఏంటి అదే ఇది అచేతనత్వము, ఆ జ్ఞానము. చివరి రోజు ఇంకా వెళ్ళిపోతాడు అన్నటువంటి రోజుకి ఒకరోజు ముందు వివేకానంద రామకృష్ణ పరమహంస తిండి లేని బాధ. ఇందులో రామకృష్ణ పరమహంసకి తిండి మీద విపరీతమైన వ్యామోహం, శారదామాతకి అదొక్కటి కోపం. ఈయన ఎప్పుడు ఏదో ఒకటి అడిగేవాడు, అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, ఈ వంట బాగలేదు, ఆ వంట బాగలేదు, ఇది ఇవాళ రుచిగా ఉండలేదు, ఇవాళ అది వండలేదు, అది ఎప్పుడు అనేవాడు 10 మంది ఉన్నప్పుడు. ఎప్పుడు ప్రాబ్లం ఎప్పుడు మనిషికి అహంకారం వల్ల ఎలా వస్తుంది అంటే, ఒక్కళ్ళు ఉన్నప్పుడు తిట్టినా పర్వాలే, చిత కొట్టేసి విరక్కొట్టేసినా పర్వాలే, 10 మంది ముందు మాత్రం నువ్వు చాలా గొప్పవాళ్ళు అనాలి. ఈయనకి పాపం అమాయకుడు కదా, తెలియదు ఆ విషయం ఈయనకి. అలా తిట్టకూడదు భార్య అది తిట్టేవాడు, ఇవాళ నువ్వు అది బాగా చేయలేదు, ఇది బాగా చేయలేదు. మరి ఇవిడ నచ్చ చెప్పాలి ఆయనకి, మీరు ఇలా నన్ను తిడితే బాగులేదు, అంటే బాగుండేది కదా ఆ కాలపు భార్య అని చెప్పి ఆయనతో చెప్పింది, మీరు చాలా గొప్ప గురువులు, మీరు వీతరాజులు, మీరు పూర్తి వైరాగ్య సంపన్నులు అని అందరూ అనుకుంటున్నారు, నాథా మొగుడా అందో నువ్వు ఇలా అందరి ముందు ఇది కావాలి ఇది కావాలి. నేను ఈ తిండిని నేను నా వీక్ పాయింట్ గా పెట్టుకున్నాను. నేను ఆ వీక్ పాయింట్ ఉన్నంత వరకు కూడా నా శరీరం ఉంటుంది. ఏ రోజు అయితే నేను నిన్ను తిండి గురించి సాధించటం మానేస్తాను, అప్పటి నుంచి 3వ రోజు నేను చచ్చిపోతాను. ఇది వివేకానంద కూడా తెలుసు. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి సందర్భన ఆయన తిండి అడగటం మానేసిన 2వ రోజు జరుగుతుంది. తెలిసిపోయింది శారదామాతకి తెలుసు, వివేకానందకి తెలుసు, ఇది ఇంకా చివరి రోజు ఆయనది అని. నెక్స్ట్ డే ఏంటంటే అని చెప్పాడు, ఎప్పుడు నేను భోజనం మీద ఉన్నటువంటి ఈ ఆర్తి, ఈ ఏమంటారు దాన్ని, లేఖితనం అనలా, గృహ జాపల్యాన్ని నేను కనుక వదిలేసుకుంటాను, ఇంకప్పుడు ఇంకా నేను వెళ్ళిపోతానని. అందుకని వివేకానంద గురువుని మోసం చేయడానికి ఎన్ని ప్లాన్లు వేస్తారో తెలియదు. వివేకానంద రామకృష్ణ పరమహంసతో చెప్పాడు, ఠాకూర్ అని పిలిచాడు గురువుని బెంగాలీ భాషలో, మాస్టర్ అని అర్థం. ఇంతమందికి నువ్వు రోగాలు నయం చేస్తున్నావు కదా, ఎందుకు నయం చేస్తున్నావు, వాళ్ళు బాధ చూడలేక అన్నాడు రామకృష్ణ. నువ్వు బాధపడుతూ ఉంటే అమ్మకి ఇష్టం ఉంటుందా, ఏ తల్లైనా కొడుకు బాధపడుతూ ఉంటే చూడగలదా, ఈ మాత్రం మీకు అర్థం కాలేదా, చేత మీరు అమ్మని అడిగింది ఇంతమంది బాధని మీరు అమ్మని అడిగి నయం చేశారు కదా, మీ బాధను కూడా మీరు నయం చేసుకోవచ్చు కదా అమ్మని అడిగి, మీకోసం చేసుకోకండి అమ్మ కోసం చేసుకోండి అన్నాడు గురుగారు. నా కోసం నేనేం అడుగుతా లేదు, ఇంకోళ్ళ కోసం అడుగుతారు చాలా మంది. అలాగా అమ్మ ఎంత బాధపడుతుంది, అమ్మ ఎంత కరుణామయ్యి, మీరు అమ్మ యొక్క పరమ ప్రియ పుత్రులు, మీరు బాధపడుతూ ఉంటే అమ్మ బాధపడదా, ఇవాళ రాత్రే అడగండి అమ్మని అంటాడు. ఇంచేత రామకృష్ణ పరమహంస అడిగితే దుర్గా కాళికాదేవి పాదండు, ఈయన అడుగుతాను అని చెప్పాక అడిగి తీరుతాడు.
ఈయన అడిగితే అమ్మ కాదండి కనుక మళ్ళా ఈయన తిరిగి కొన్నాళ్ళు జీవిస్తాడు అని. ఈ మూడు రోజులు జరుగుతున్న సంఘటన చెప్తున్నానే, ఇదే మూడు రోజులు షిర్డీలో షిర్డీ సాయి శరీరం వదిలేస్తాడు. రామకృష్ణ పరమహంస చచ్చిపోవటానికి మూడు రోజుల ముందు షిర్డీ సాయి కూడా తన ప్రాణాలను వదిలేస్తాడు. వదిలేసి తన దగ్గర ఉన్నటువంటి శిష్యుడు చెప్తాడు, మూడు రోజుల పాటు నా శరీరాన్ని నువ్వు కాపాడు, మూడో రోజు నేను రాకపోతే మీ ఇష్టం, ఇంకా శరీరాన్ని సమాధి చేస్తారు కాల్చుకుంటారు మీ ఇష్టం, బతికేస్తే సరే ఇంకా నేనే చూసుకుంటానే మీరేం చేయకండి అంటాడు. అన్నాడో లేదో నాకు తెలియదు, అలా అడుగుతాడు చెప్తున్నా. ఇక్కడ శిర్ది సాయి రెడీ అవుతున్నాడు శరీరం వదిలేయటానికి. రెండు రోజులు అయిపోయింది, భజనల మీద భజనలు జరుగుతున్నాయి. ఇరవై రోజు శిర్ది సాయి బాబా నిజానం చెందినటువంటి రోజు ఈరోజే. రెండు రోజులు అయిపోయింది, అక్కడ ఇదే నవమి రాత్రి. వివేకానందకి రామకృష్ణ పరమహంసకి ఏమన్నా దీన్ని డైలాగ్స్ ఉన్నావా జరిగాయి. సరే అడుగుతానమ్మని అన్నాడు. అంత అమాయకుడు రామకృష్ణ పరమహంస. ఎందుకు అడిగాడు వివేకానంద? అసలు నేచర్ సేజ్ వివేకానంద రూపంలో కూడా అమ్మాయి ఇది అడగమంది అనుకున్నాడు. అడిగాడు ఆ రోజు రాత్రి. ఆ రోజు రాత్రి వివేకానంద నిద్రపోలేదు, శారదామాత నిద్రపోలేదు. పరీక్షకి రిజల్ట్స్ వస్తే ఎంత టెన్షన్ ఉంటుంది. ఏంటంటే అటు శారదామాతకి తెలుసు, వివేకానందకి తెలుసు, రామకృష్ణ పరమహంస బ్రతుకుతాడా బ్రతకదా అన్నది ఆ రోజు రాత్రి అమ్మ ఇచ్చిన జవాబు మీద ఉంటుంది అని. ఏమిస్తుందో టెన్షన్ లో బతికాక రాత్రి గడిచింది. లేస్తాడు రామకృష్ణ పరమహంస మామూలుగా, గొంతుకుని పెలాగి ఉంటుంది, కదలేని స్థితిలో ఉంటాడు. నమ్మలేకపోతాడు వివేకానంద. రామకృష్ణ పరమహంస అడిగినా, రామకృష్ణ పరమహంస తలుచుకున్నా రోగ నివారణ జరగకపోవటం ఏంటని. ఉండబట్టలేక ఇంకా సస్పెన్స్ రిజల్ట్ తొందరగా తెలుసుకోవాలని పరిగెత్తి వెళ్తారు రైల్వే స్టేషన్ దగ్గరికి ప్రింట్ అయిన రిజల్ట్స్ చూసుకోవటానికి. అయితే పాగితే ఇంటి దగ్గరికి వస్తుంది పేపరు, కానీ ఆతృత ఎలా ఉంటుంది కదా, వెళ్ళి అడుగుతాడు ఏమంటే అమ్మని. అడిగాను నేను, ఇంతమంది నోళ్ల నుంచి తింటుంటే సిగ్గు లేదా నీకు, ఇంకో నోరుతో తింటామని తిప్పిందిరా అన్నాడు. ఆ ఆవేదన, అమ్మని నేను అడగాల్సి వచ్చిన దుస్థితి వచ్చింది అనే బాధ ఆ మాటలో తెలుస్తుంది. శిష్యుడు కానీ భక్తుడు కానీ భగవంతుడు మీద అడగడు, అడిగితే దిక్క తెచ్చిపోయి ఇంకేంటంటే ఇంక అంతకంటే తుచ్చమైనటువంటి పరిస్థితి లేదు అనే ఫీలింగ్ ఉంటుంది వాడికి. ఇలా తిట్టిందిరా అన్నాడు. కానీ ఇందులో చాలా అంతరార్థాలు ఉన్నాయి. కానీ అందులో అసలైన అంతరార్థం ఏంటి అంటే, సర్వవ్యాపకత్వమైనటువంటి ఆ చైతన్యత్వానికి ఫలానా శరీరం ద్వారానే తినాలి అనేటటువంటి కారణం ఏం లేదు. కానీ అక్కడ శిరిదీల మ్యాజిక్ జరుగుతుంది. ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస తన శరీరాన్ని వదిలేయటానికి అన్ని సన్నాహాలు చేసుకుని ఇవాళ వదిలేయాలి అనుకుంటాడో ఆయన లేచి కూర్చుంటాడు. ఆయన లేచి కూర్చుని పైవాడు ఒప్పుకోవటం లేదు, గదాధరుడు ఇంకా నేను చేయలేను అలసిపోయాను, ఈ బాధ్యత నేను నిర్వర్తించలేను అన్నాడు. ఇంకా ఆ పని కూడా నేను చేయాల్సి వస్తుంది అని చెప్పి లేచి కూర్చుంటాడు. అప్పుడు ఇప్పుడున్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు, అంచేత గదాధరుడు ఎవడో అవుడికి తెలియదు. బెంగాల్ని ఇప్పటికీ చాలా మంది తెలియదు గదాధరుడు ఎవడు. రామకృష్ణ పరమహంసకి అందరి పేరు గదాధరుడు. రామకృష్ణ పరమహంసకి ఆ పేరు ఎవరు పెట్టారో ఆవిడికి తెలియదు. అది ఎవరు అడగలేదు రామకృష్ణ పరమహంస నీకు ఎవరు ఈ పేరు పెట్టారు అని. ఆయనకి ఏ గురువు ఆ పేరు పెట్టలేదు. కానీ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాను అంటే, ఆ సర్వవ్యాపకత అయినటువంటి ఆ గురువులందరూ కూడా ఈనాటికి సజీవులే. మీరు మీలోకి వాళ్ళని ప్రవేశించనిస్తే ఇప్పుడు ప్రవేశిస్తారు శ్వాస ద్వారా. ఆ గురువును పిలుచుకోండి. ఎలాంటి గురువులు అర్థమయ్యారు కదా, ఇలాంటి గురువుని పిలుచుకోండి. పిలుచుకున్నప్పుడు ఇంకా మీరు మీ బాధ్యతను నిర్వర్తించండి తప్ప ఏమి కోరకండి వాళ్ళని. ఏ జరిగినా జరగనివ్వండి, ఎవరు మిమ్మల్ని ఎలా ఉపయోగించుకోదలుచుకున్నా ఉపయోగించుకోనివ్వండి. వీడు ఇది మంచిదా ఇది చెడ్డదా అర్థం చేసుకోండి. అక్కడ వాళ్ళ జీవితాల్లో, సిద్ధిస్థాయి జీవితాల్లో మీకు చాలాసార్లు కనిపిస్తుంది కదా, ఒకడెవడో వచ్చి బలాబలాలు తెలుసుకుందాం రా అంటాడు. ఏంటది సవాల్, ధిషం ధిషం ఊడిపోతాడు సిద్ధిస్థాయి. ఇంకంతా ఇంకేం మాట్లాడు, మళ్ళా ఆ వ్యక్తి ఉన్నంత వరకు అతనికే సేవ చేస్తూ ఉంటాడు సిద్ధిస్థాయి. ఆ సమర్పణ, సర్వశక్తి ఉన్నా సర్వజ్ఞుడైనా ప్రకృతి నిన్ను ఎలా ఉంచితే అలా ఉంచుంది. ప్రకృతి నిన్ను పరమోచ్చ స్థితిలోకి తీసుకెళ్లినా, ప్రకృతి నిన్ను పరమ నీచ స్థితిలో పడివేసినా, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ నీ బాధ్యత ఏంటో జాగ్రత్తగా అర్థం చేసుకుని. బాధ్యతలు ఎలా తెలుస్తాయి? కుటుంబ బాధ్యతను సమాజం నిర్ణయిస్తుంది. కుటుంబంలో నువ్వు చేయవలసినటువంటి పనులు ఏంటి? ఒక తండ్రిగా నువ్వు ఎలా ఉండాలి, ఒక కొడుకుగా నువ్వు ఎలా ఉండాలి, రిలేషన్షిప్స్ ఉన్నాయే ఈ రిలేషన్షిప్స్ సమాజం నిర్ణయిస్తుంది. వ్యక్తిగతంగా నువ్వు ఎలా జీవించాలి అది నువ్వు నిర్ణయించుకో, దాని మీద ఎవరి అధారిటీ లేదు. వ్యక్తిగతంగా అంటే నీకు మాత్రమే చెందినటువంటి జీవితం, అక్కడ నో కండిషన్. గురువు దగ్గర మీరు ఎలా జీవించదలుచుకుంటే అలా జీవించండి. బాహ్య ప్రపంచంలో మీరు ఏ సమాజంలో జీవిస్తున్నారో, ఆ సమాజం మీ మీద ఏ నిబంధనలు పెడుతుందో ఆ నిబంధనలను పాటిస్తూ జీవించండి. అలాంటి స్థితిలో కళ్ళు మూసుకుని స్టమక్ ఇన్ ఈ గురువులని, ఈ అద్భుతమైనటువంటి గురువు మీలోకి ప్రవేశిస్తున్నాడు ప్రతి శ్వాసలో. ఈ క్షణంలో కూడా మీకు తెలిసినా తెలియకపోయినా మీలోకే కాదు ప్రతి ప్రాణిలోకి. అందువల్లే గురువుకి అవసరమైనప్పుడు సూత్రాన్ని నేను ఉపయోగించుకోగలడు. వేద ద్వారా వేదాన్ని చెప్పిస్తాడు జ్ఞానేశ్వరు. వేదే కాడకి గాడిగా ఉండుంటే గాడి ద్వారా చెప్పించుండేవాడు. చీమ ద్వారా చెప్పించదలుచుకుంటే చీమ ద్వారా చెప్పించేవాడు. అక్కడ అక్కడ ఆ క్షణంలో గేదె ఉంది, అక్కడ ఆ గేదె అదృష్టం. ఇంకొక ఆ జ్ఞానేశ్వరుడే చాంగు దేవుడని అతని సమకాలీనుడైనటువంటి ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతనికి జంతు ప్రపంచం మీద పూర్తి అధారిటీ ఉండేది. ఇంకేత ఒక పులి మీద ఎక్కి ఒక సర్పాన్ని చేతిలో విప్పులాగా పెట్టుకుని ఈయన దర్శనం చేసుకోవటానికి వస్తాడు జ్ఞానదేవుడు. అప్పుడు జ్ఞానదేవుడు, ముక్తాబాయి, నామదేవుడు, ఇంకొక నలుగురు వాళ్ళు అన్నదమ్ములు పిట్టగోడ మీద కూర్చుంటారు. ఆయన పులి మీద వస్తున్నాడు కదా, ఈయన గోడని ఇలా అంటాడు, గోడ కదులుతుంది. గురువు యొక్క సత్త అది, జడమైన వస్తువును కూడా నడిపించగలడు వాడు. నీలాంటి చదువుకున్న వాళ్ళు అవగాహన చేసుకోగలిగినటువంటి వ్యక్తులు మిమ్మల్ని గురుసత్తా నడిపించటం చాలా తేలిక అనుకుంటారేమో, కానీ గోడను నడిపించటం గురువులకు చాలా తేలిక. మనం కంట్రోల్ చేయటం కంటే కూడా అది కూడా మనసులో గుర్తుంచుకోండి. ఇది చేస్తూ గురువుకి ఎక్కువ ఇబ్బంది కలిగించకుండా నడువు చిన్నగా పెట్టుకుని శ్వాస తీర్చుకోండి, వదలండి, ఆ అనుభూతి చెందండి. శ్వాస ద్వారా మీలోకి ఆ గురువు ప్రవేశిస్తున్నాడు. బయటకు వస్తున్నప్పుడు కూడా ఆ గురువే, సర్వత్రా ఆ గురువే వ్యాపించి ఉన్నాడు. నీటిలో మునిగిన కుండ, కుండలో కూడా నీళ్లు ఉన్నాయి, కుండ బయట కూడా నీళ్లు ఉన్నాయి, లోపల బయట కూడా నీళ్లు ఉన్నాయంటాడు కబీరదాస్. అంటే ఆ గురువు మీ లోపల ఉన్నాడు, మీ బయట ఉన్నాడు, మీ నడుస్తున్న ప్రతి వాతావరణంలోనూ కూడా ఆ గురువు ఉన్నాడనేటువంటి భావనతో గాలి పీల్చుకుంటూ ఉంటూ మధ్య మధ్య నేను చెప్పే మాట వింటూ ఉండండి. కానీ శ్వాస ద్వారా గురువుని లోపలికి పీల్చుకోండి, పీల్చుకోండి. అది ఇంపార్టెంట్. నేను ఎంత కబుర్లు చెప్పినా మీకు ఏ అవ్వదు. మీరు పీల్చేసుకోగలిగితే లోపలికి వెళ్ళిపోతాడు గురువు. ఆ సాధన విజయదశమి నాడు ఆ విజయాన్ని సాధించండి. మీరు పక్కకి తప్పుకోండి, మీలోకి గురువుని ప్రవేశించనే ఉంది. ఎలా జరుగుతోందో అలా జరగనివ్వండి, కానీ జడు వలె జీవించకండి. మీకు కూడా ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసు కనుక మీకు తెలిసినంత వరకు కరెక్ట్ గా చేయడానికి ప్రయత్నించండి. జరిగిందా? ఓకే. జరగలేదా? ఓకే. పీల్చుకోండి, లోతుగా గాలి పీల్చుకోండి. ఈ రోజు నుంచి ఓ అద్భుతమైనటువంటి దివ్య శక్తితో మీకు సన్నిహితం ఏర్పడింది. ఆ సన్నిహితాన్ని ఉంచుకోండి, అది మీది బాధ్యత, గురువుని కాదు బాధ్యత, మీది. కానివ్వండి గురువుని మీలోకి, మీ అణువు అణువులో గురువుని ప్రవేశించనివ్వండి. మీరేమీ యుద్ధం చేయటం లేదు. గత కొన్ని వందల శ్వాసలు కాకపోతే కొన్ని సంవత్సరాలుగా గాలి ఎలా పీల్చుకుంటున్నారో అలాగే పీల్చుకోండి. కానీ తేడా ఏంటి, ఇన్నాళ్ళు గాలి లోపలికి వెళ్తుంది వస్తుంది మీరు గమనించలేదు, ఇప్పుడు గమనించండి. గమనించటమే కాదు, దాని ద్వారా సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు అయినటువంటి ఆ గురువు నాలుగు ప్రవేశిస్తున్నాడు. ఆయనే నేను, నేనే ఆయన. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆ భావనను కనుక పటిష్టం చేసుకుని మిమ్మల్ని మీరు పూర్తి సమర్పణ గురుసత్తాకి చేసుకోండి. ఓ వ్యక్తికి చేసుకోకండి, మీరు ఆ చేతనత్వానికి చేసుకోండి. వ్యక్తిని వద్దు, వ్యక్తిని వదిలేయండి. సర్వవ్యాపకమైనటువంటి ఆ చేతనత్వానికి మిమ్మల్ని మీరు సమర్పించేసుకోండి పూర్తిగా. ఆ సమర్పణ స్థితిని అనుభవించండి, అలాగే ఉండుకోండి. ఇంకా కదలకండి, మీరు గురువు కదలమంటేనే కదలండి. ఇంకా మీరు కాబట్టి మీరెందుకు కదలటం, కూర్చుండిపోండి అలాగా. ఆ సమర్పణ ఎలా చేసుకోవాలో, మీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక చేసేటటువంటి గురుచరిత్ర పారాయణలో అండర్లైన్ చేసుకోండి. మీరు పుస్తకాన్ని ఎంత ఖరాబ్ చేస్తే అంత మంచిదే. ఇన్ని గీతలు పెట్టగలిగితే పుస్తకంలో గీతలు పెట్టుకోండి. ఇది నేను జీవించాల్సినటువంటి విధానము, ఇలాగ నేను జీవించాలి, ఈ సంఘటన నా జీవితానికి ఉపయోగపడుతుంది. నేను శ్రీదేశాయి చరిత్ర మాత్రమే పారాయణ చేయమన్నాను, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎంతమంది గురువుల చరిత్ర మీరు పారాయణ చేయగలిగితే అంతమందిని చేయండి. ఒకటి రెండు కాదు, ఎన్ని మీకు దొరికితే, ఎన్ని లభిస్తే అన్ని మంది గురువులను చరిత్రను పారాయణ చేయండి. ప్రతి జీవిత చరిత్రలోనూ మీరు చేసే తప్పులకి, మనం జీవించే విధానంలోని లోట్లకి ఎక్కడో అక్కడ సవరణ దొరుకుతుంది మాకు, మీకు. అది నాకు రాయండి, ఇది నేను తెలుసుకున్నాను. అలానా గురువు చరిత్ర చదువుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన నా జీవితానికి సంబంధించిన సంఘటన కూడా. ఇది నేను చేస్తున్నటువంటి తప్పు ఇన్నాళ్ళు, ఈ తప్పు ఇంకా నేను చేయను, సరిదిద్దుకుంటాను అనేటటువంటి భావన. ఆ భావనతో మిమ్మల్ని మీరు ఆ గురువుకి సమర్పించుకోండి. ఇవాళే ఈ క్షణంలోనే సమర్పించుకోండి. ఇప్పుడు ఏంటి మన దానికి ముహూర్తం ఎందుకు, సమర్పణకి ఇచ్చేయటానికి కూడా ముహూర్తం కావాలా, తీసుకోవటానికి అయితే ముహూర్తం కానీ. మిమ్మల్ని మీరు పూర్తిగా ఇచ్చేసుకోండి. ఆ ఇచ్చుకోవటంలోనే మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలుగుతారు. మీరు కూడా జగద్ గురువులు అయిపోతారు, మీరు కూడా సర్వవ్యాపులు అయిపోతారు, మీరు కూడా సర్వజ్ఞులు అయిపోతారు, మీరు కూడా సర్వసమర్థులు అయిపోతారు. అది మొత్తం సాధన యొక్క కీలకం. ఆ పరమ ఉత్కృష్టమైనటువంటి సమర్పణాస్థితి పొందండి. తలుపు లోపల పెట్టింది పూర్తి ముందే గాలి తీసుకుంటూ మిమ్మల్ని మీరు అర్పించుకోండి. చేయండి ఆ పని మానసికంగా, కబుర్లు చెప్పకండి, సమర్పణని చేయండి. సమర్పణ మిమ్మల్ని మీరు గురువుకి, గురు శక్తికి, ఆ అనంతమైనటువంటి శక్తికి అనుకూలమైన పనిపుట్టుగా మారటానికి శరీరాన్ని కొంచెము రీమౌల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు శరీరము అతి ఉచ్చమైనటువంటి శక్తిపాతానికి అనుగుణ్యంగా మార్చుకోవాలి అంటే దానికి తగినట్టు శరీరం మారాలి కనుక ఆ మార్పుకి కావలసినటువంటి అక్షర సముదాయాన్నే నేను అష్టమి నాడు మీకు అందజేశాను. 15 నిమిషాల పాటు నేను అన్నాక మీరు అంటం జరుగుతుంది. నాతో పాటు కలిపి అనకండి, మీరు ఇప్పటి నుంచి 15 నిమిషాల పాటు నిరంతరము ఆ మంత్ర నేను అంటాను ముక్కని, తర్వాత మీరు అనండి, తర్వాత ముక్కని అంటాను, తర్వాత అనండి, తర్వాత ముక్కని అంటాను అనండి. కళ్ళు మూసుకుని ఉండండి, హాయిగా రిలాక్స్డ్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ అదుపు తప్పనివ్వకండి శరీరాన్ని. అలాంటి ఫీలింగ్ వస్తే లేచి నుంచోండి, హాయిగా బయటికి వెళ్ళి నడిచిరండి. అదుపు తప్పిన కారు ఎందుకు పనికొస్తుంది? ఎందుకు పనికిరాదు? ఏ ప్రయాణం చేయడానికి పనికిరాదు? ఎక్కడికో పడేస్తుంది మిమ్మల్ని అందరినీ కూడా. అలాగే అదుపు తప్పిన భావాలు, అదుపు తప్పినటువంటి శరీరము ఉపయోగపడదు సాధనకి. అంచేత మీరు ఈ మంత్ర జపం చేస్తున్నప్పుడు భావావేశానికి లోను కావద్దు. నిరంతర జాగరూకతతో ఉండండి. ఎప్పుడైనా మీకు అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మంత్ర జపం ఆపేసి లేచి నుంచుని పచారం చేయండి. మొదలెడదాం. మీరు సమర్పణ స్థితి. ఈశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః.
హో దేవస్య
స్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సకల హ్రీం భువస్వ హ్రీం శ్రీం క్లీం సత్సవితుర్వరేణ్యం భగో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.
మొత్తం కలిపి నాతో పాటే మెల్లిగా ఉచ్చారణ చేయండి, తొందర పడకండి, స్లోగా చేద్దాం.
శ్వాస ఇవాళైనా కనీసము మాట్లాడుతుంది, మౌనంగా ఉండండి. మౌనంగానే పనులు మీరు చేయొచ్చు. కనీసం ఈరోజు రాత్రి అయినా రేపు పొద్దున్నైనా మాట్లాడకండి, ఇంకా మౌనంగా కూర్చోవాలి అనుకున్న వాళ్ళు కూర్చోండి, పనులు చక్కబెట్టవలసిన వాళ్ళు లేచి పనులు చేసుకోండి, మాట్లాడకండి. సైలెంట్గా ఆ గురువుని పెర్మియేట్ అవనివ్వండి, పీల్చుకోండి మీరు.